భద్రం కర్ణీభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్టువాగుంసస్తనూభిః వ్యషేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః.
184వ పేజీ 6వ కారిక.
అజాతస్యైవ ధర్మస్య జాతిమిచ్ఛంతి వాదినః అజాతో హ్యమృతో ధర్మః మర్త్యతాం కథమేష్యతి.
నాలుగవ ప్రకరణం అలాత శాంతి ప్రకరణం. ఇందులో గౌడపాదాచార్యుల వారు బ్రహ్మ జగత్కారణం కాదు అని నిరూపిస్తున్నారు. బ్రహ్మ జగత్కారణం అంటే ఈ జగత్తంతా కూడా బ్రహ్మ నుంచి పుట్టింది అనే వాదం సరి అయినది కాదు. 6, 7, 8 ఈ మూడు కారికల్లో బ్రహ్మ అకారణం అని చెప్తున్నారు. కారణము కాదు అని అన్నాను, అకారణం అన్నా కూడా ఒకటి. అకారణం అంటే ఏమిటి? కారణం కాదు అని అర్థం. దేనికి కారణం కాదు? ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి. ఎవరు కారణం కాదు? బ్రహ్మ కారణం కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సృష్టి అంతా అంటే, సృష్టి రానే లేదు, సృష్టి క్రొత్తగా పుట్టలేదు, సృష్టి నూతనంగా ఉద్భవించింది కాదు, అసలు సృష్టి అనేది నిజంగా లేదు. అది ఎలాగండి? సృష్టి లేకుండా ఎట్లా ఉంటుంది? అందరూ పుడుతున్నారు కదా రోజు మెటర్నిటీ వార్డులో, ఎంతమంది పుడుతున్నారు ప్రపంచమంతా అని అంటే, పుడుతున్నారు వాస్తవంగా పుట్టడం లేదు. మనం అసలు పుట్టడం లేదనలేదు, వ్యావహారికంగా పుడుతున్నారు కానీ పారమార్థికంగా పుట్టడం లేదు. పుడుతున్నారు కానీ నిజంగా పుట్టడం లేదు, వ్యావహారికంగా మాత్రమే పుడుతున్నారు. మనం చెప్పేది ఏమిటి? నిజంగా పుట్టడం లేదు బ్రహ్మ నుంచి అంటే పారమార్థికంగా పుట్టడం లేదు అని మనం చెప్తున్నాం. వ్యావహారికంగా మెటర్నిటీ వార్డులో వార్డు లేకుండా పుట్టే జీవరాశులన్నీ కూడా, మెటర్నిటీ వార్డు లేకుండా ఎన్ని జీవరాశులు పుడుతున్నాయి? 83 కోట్ల జీవరాశులు, మెటర్నిటీ వార్డే లేదు. ఒక జీవరాశికే కదా మెటర్నిటీ వార్డు. ప్రసూతి ఆసుపత్రి మనిషికి మాత్రమే కదా, మనుష్య జాతికి మాత్రమే, మిగతా వాళ్ళకి లేదు. అవన్నీ కూడా వ్యావహారికంగా పుట్టినాయి అన్నారు. నిజంగా పుట్టలేదు, పారమార్థికంగా పుట్టలేదు. మరి ఈ వ్యావహారికం ఏమిటండి, పారమార్థికం ఏమిటి అంటే, నీకు పారమార్థికం అర్థం కాదు ఇప్పుడు, నీకు వ్యావహారికంటే కూడా తక్కువ సత్తా ఉన్నది ఏదో చెప్తాను, అప్పుడు నీకు ఈ పారమార్థికం అంటే ఏమిటో అర్థమవుతుంది అంటుంది శాస్త్రం. ఏమిటంటే అది వ్యావహారిక సత్తా. సత్తా అంటే రియాలిటీ. ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం అంతా వ్యావహారికం. ఇప్పుడు క్లాస్ జరుగుతున్నది వ్యావహారికం. వ్యావహారికం అంటే ఏమిటండి అంటే, వ్యవహారం జరుగుతున్నది ఎక్కడో అది వ్యావహారికం. వ్యవహారం ఇంటరాక్షన్ అంటారు. మీరు వింటున్నారు, నేను మాట్లాడుతున్నాను, వ్యవహారం జరుగుతున్నది ఇక్కడ. ఏమిటి వ్యవహారం అంటుంటారు కదా తెలుగులో, తమిళంలో కూడా అంటారు. ఏమిటి వ్యవహారం అంటే ఏమిటి సంభాషణ, ఏం మాట్లాడుతున్నారన్నారు. అది వ్యావహారిక సత్యం అంటే అర్థమైందా? సింపుల్, నేను చెప్పిందని మీరు తల ఆడిస్తుంటే వ్యావహారికం. అర్థమైందా? ఇది వ్యావహారిక సత్యం. మన నిద్రపోయినప్పుడు కళ వస్తుంది మనకు. కళలో ఎన్నో పుడతాయి వస్తువులన్నీ చూస్తాం మనం. అవన్నీ నిజంగా పుట్టినయ్యా? నిజంగా పుట్టినయ్యా? పుట్టలేదు. ఏనుగు పుట్టిందా నిజంగా? పుడుతుందా? అది చోటున్నదా పుట్టడానికి అసలు? కానీ పుట్టినట్లుగా అన్నారు. అప్పుడు కళలో ఏనుగు లేదా అండి అంటే, ఉన్నది కలగనేవాడు కళలో ఏనుగును చూశాడు, పామును చూశాడు, భయపడ్డాడు, అరిచాడు కూడా కళలో, అరిచి లేచి కూర్చున్నాడు. కళలో వాడికి కళలోవన్నీ నిజంగా పుట్టినట్లే. మెలకు రాగానే పుట్టినయా? పుట్టలేదే. అవన్నీ కూడా కల్పించబడినయి అన్నాం చూసారా. అవన్నీ నా మనసులో నుంచే కల్పించబడినయి, వాటికి వ్యావహారిక సత్తా లేదు. కలగనేవాడున్నాడే ఈ జాగ్రత్త పురుషుడు, వీడికంటే అవి తక్కువ సత్యం. వ్యావహారికానికంటే తక్కువ సత్యమైనటువంటి కళని మనం ఏమన్నాం? ఏ సత్యం అన్నాం? ప్రాతిభాసిక సత్యం అన్నాం. ఇంగ్లీష్లో ప్రొజెక్టెడ్ రియాలిటీ అంటారు. ప్రాతిభాసిక సత్యం. కళ ఎవరి చేత ప్రొజెక్ట్ చేయబడింది? కళలో పదార్థాలన్నీ కూడా వస్తువులన్నీ కూడా ఎవరు ప్రొజెక్ట్ చేశారు? నేనే నిద్రలోకి పోయి నేనే ప్రొజెక్ట్ చేశాను. అప్పుడు నా నుంచే కదా కళ పుట్టింది. ఆ నా నుంచి పుట్టిన కళ నిజంగా పుట్టిందా? నిజంగా పుట్టలేదుగా. కానీ అనుభవానికి ఉన్నదా లేదా? ఉన్నది. అనుభవానికి ఉండి నిజంగా లేకుండా ఏదైతే ఉన్నదో అది కళ అవునా? అది కలగనేవాడి కంటే కూడా అది తక్కువ సత్యం. ఈ కలగనేవాడు ఉన్నాడు చూసారా, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడిలో నుంచి వచ్చింది కళ అవునా? కనుక నేను కళ కన్నాను, కళలో అన్నీ చూశాను, కానీ అవన్నీ సత్యం కాదు. ఎలా చెప్పగలుగుతున్నారు? మెలకు రాగానే ఒక్కటి లేదు, పాము పోతే పోయింది, డబ్బులు చూశాను అవి పోయినాయి, అన్నీ పోతాయి, ఏవీ ఉండవు. అదేవిధంగా రెండు సత్యాలు తెలిసినాయి కదా, వ్యావహారిక సత్యం, ప్రాతిభాసిక సత్యం. అదేవిధంగా మనం ఈ ప్రపంచం, ఇప్పుడు వ్యావహారిక ప్రపంచం, మనం చూస్తున్నవన్నీ ఉన్నాయి కానీ నిజంగా లేవు. కళలో చూసినవన్నీ ఉన్నాయి కలగనేటప్పుడు, కానీ నిజంగా లేవు. అదేవిధంగా ఈ ప్రపంచంలో చూసేవన్నీ కూడా అనుభవానికి ఉన్నాయి కానీ నిజంగా లేవు, ఆత్మదృష్ట్యా లేవు. అర్థమైందా? అది అర్థమైతే ఇది అర్థమవుతుంది, అది ఎలాగో ఇది అలా. ఏమండి కళలు అన్నీ చూశాం కదండి లేవంటారు ఏమిటని? నువ్వే చెప్తున్నావుగా లేవని. లేవని చెప్పడానికి నువ్వేం చేయాలి? దానికి మేలుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఏమండి వ్యావహారిక ప్రపంచం లేదంటారు ఏమిటండి అన్నారు. నువ్వు వ్యావహారికంలో ఉన్నంతసేపు వ్యావహారిక ప్రపంచం సత్యం. నువ్వు ఈ శరీరానికి, వ్యావహారిక శరీరానికి, అహంకారానికి, ఈ యొక్క వ్యావహారికంలో ఉన్న ప్రపంచంలో వస్తువులకి సత్యాన్ని ఇచ్చినంతసేపు, అవి నిజం అనుకున్నంతసేపు అది సత్యం. అది సత్యం కాదు అని తెలియాలంటే నువ్వు మేలుకోవాలి. అది సత్యం కాదు అంటే నువ్వు మేలుకోవాలి. ఎక్కడికి మేలుకోవాలి? ఇప్పుడు నీ ఆత్మస్థురీయ ఆత్మస్వరూపానికి నువ్వు మేలుకోవాలి. మేలుకోవడం అంటే ఏమిటండి? ఏమైనా నిద్రపోతున్నానా నేను? అవును నిద్రపోతున్నావు. ఎట్లా? అజ్ఞానమనే నిద్ర, అజ్ఞానమనే నిద్రలో ఉన్నావు. ఆ నిద్ర నుంచి నువ్వు మేలుకోవాలి. అజ్ఞానమనే నిద్ర అయితే మేలుకొలుపు ఏమవుతుంది? జ్ఞానం. జ్ఞానం అనేదానికి మేలుకోవాలి నువ్వు. ఎలా మేలుకోవాలండి? ఎవరు మేలుకొలుపుతారు నన్ను అన్నారు. అక్కడ అలా మేలుకొలుపుతుంది, ఎవరన్నా మేలుకొలుపుతారు. ఇక్కడ ఎవరు మేలుకొలుపుతారంటే శాస్త్రం, గురు. లే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత. గురువు దగ్గరికి వెళ్ళు, అజ్ఞానంలో నిద్రలో ఉన్నావు నువ్వు, క్లాస్కి వెళ్ళి చదువుకో. అక్కడ దోమలు కుట్టినా సరే చదువు, ఇబ్బందులున్నా సరే చదువుకో, ట్రాఫిక్లో ఉన్నా సరే ట్రాఫిక్లో ఎళ్ళైనా చదువుకో. అది ఉత్తిష్టత అంటే ఇంట్లోనే కూర్చొని టీవీ ముందు కూర్చోవాకు, లే తొందరగా వెళ్ళు క్లాస్కి. ఇంకా ఎప్పుడు చదువుతావు నువ్వు, నీకు ఎప్పుడు జ్ఞానం వస్తుంది, ఎప్పుడు నిద్ర నుంచి మేలుకుంటావు అంటుంది ఉపనిషత్తు. ఉత్తిష్టత జాగ్రత్త ఎవరు ఎవరితో అన్నారు? యమధర్మరాజు నచికేతుడితో అన్నాడు. ఏ ఉపనిషత్తులో? కఠోపనిషత్తులో. ఆయన అన్నాడు కానీ మనకు ఎంతమంది గుర్తున్నది? పాపం ఆయన అన్నాడు ఎప్పుడో. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. మనం ఏం చేస్తున్నాం? గుడుగుడు గుంజం గుండే రాగం, పామున పట్టం పడగే రాగం అన్నట్లుగా పిల్లలు, సంసారం, మనవళ్ళు మనవరాళ్ళు, ఈ గుడుగుడు గుంజం ఇందులో తిరుగుతున్నాం మనం. వారానికి ఒక క్లాసుకి రావడానికే కష్టపడుతూ ఉన్నాం, శాస్త్రం చెప్తోంది. కనుక ఈ జగత్ నిజంగా లేదు, వ్యవహారికంగానే ఉన్నది అని తెలుసుకోవాలంటే మేలుకోవాలి జ్ఞానానికి. కనుక బ్రహ్మ నుంచి ఈ జగత్ నిజంగా పుట్టలేదు, కనపడుతున్నది. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. మేలుకొని నిద్రపోతున్నాడు చూసారా ఒక వ్యక్తి, జాగ్రత్ పురుషుడు, ప్రథమ పాద విశ్వ తైజస్సుడైనాడు. ఈ కలకనే పదార్థాలన్నీ ఆ విశ్వడి కంటే వేరా? ఆ తైజసుడు ద్వితీయ పాదంలో కలగంటున్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఈ కలగనేవాడి కంటే, విశ్వడి కంటే ఆ వస్తువులన్నీ వేరా? ఒకటేనా? ఒకటే. ఎందుకంటే వీడి కంటే అవి వేరుగా లేవు. ఇప్పుడు మీరు ఏనుగు చూశారు కలలో, అది వేరేగా ఉన్నదా? మీకంటే వేరుగా ఉన్నదా? ఇల్లు చూశారు, గుడి చూశారు, ఎన్నెన్నో చూశారు, అవన్నీ నిజంగా మీకంటే వేరుగా ఉన్నాయా? లేవు కదా. మీలోనే ఉన్నాయి, మీ నుంచే వచ్చినాయి, మీలోనే కనపడుతున్నాయి. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా బ్రహ్మలో నుంచే వచ్చింది, బ్రహ్మం మీదనే కనపడుతున్నది, బ్రహ్మలోకే లీనమైపోతుంది. కానీ మనకు తెలియడంలే. అది తెలుసుకోవడానికి చదవాలి. అందుకని బ్రహ్మ అకారణం. అది తెలియకపోతే ఏమిటండి మాకు అన్నారు. తెలియకపోతే ఏముంది? కలలో భయం ఉంది, పామును చూస్తున్నాం కలలో, అన్నీ చూస్తున్నాం, భయపడుతున్నాం, మంటలు వస్తున్నాయి, వర్షం పడుతుంది, కుంభపోత, కలలో ఉన్నాం, ఏమొస్తుంది? ఆనందంగా ఉంటుందా? ఆ కలలో నుంచి అప్పా పీడ కల అని చెప్పి లేచి కూర్చుంటారు. ఎందుకంటే అంత దుఃఖమే కదా. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. మనం ఆ తురియ ఆత్మ నేను అని తెలుసుకోకపోతే, అందు దాని మీదనే ఇవన్నీ కనపడుతున్నాయే కానీ ఇవి నిజం కాదు అని తెలుసుకోకపోతే, ఇవి నిజంగా పుట్టినాయి అని అనుకుంటూ మనం దుఃఖపడుతూ ఉంటే ఆ దుఃఖంలోనే మన జీవితం అంతా జరిగిపోతుంది. దుఃఖం వద్దా? నీకు దుఃఖం కావాలే? వద్దు అయితే నువ్వు మేలుకోవాలి, తప్పదు. దుఃఖం కూడా పర్వాలేదులేండి, బాగానే ఉంది అంటే ఓకే, అప్పుడు నీకు మాండుక్య ఉపనిషత్తు వద్దు, అవసరం లేదు. దుఃఖం వద్దండి మాకు అని అన్న వాళ్ళకే ఉపనిషత్తులు. అర్థమైందా? అదే చెప్తున్నారు చూడండి. అజాతస్యైవ ధర్మస్య. ధర్మస్య అంటే ఈ జీవరాశులు 84 కోట్ల జీవాత్మలు అని అర్థం. 84 కోట్ల జీవాత్మలు, ఇంకా ఎక్కువే వచ్చి ఉంటాయి. ధర్మస్య ఈ జీవాత్మలకి అంటే, ఈ జీవాత్మలు, క్రిందటి వారం నేను అజాతివాదం, సత్కార్యవాద అసత్కార్యవాద చెప్పేటప్పుడు పరమాత్మ నుంచి అని అన్నాను. వాళ్ళ దృష్టిలో పరమాత్మ కాదు, మన దృష్టిలో పరమాత్మ నుంచి ఏమీ రాలేదు అన్నాం. కానీ సాంఖ్యుల దృష్టిలో ప్రకృతి జగత్ కారణం, వాళ్ళకి పరమాత్మే లేడు, ఈశ్వరుడే లేడు సాంఖ్యులకి. వైశేషికులకు కూడా పరమాత్మ నుంచి వచ్చింది అని అనరు, వాళ్ళు అణువు నుంచి వచ్చింది అంటారు. సృష్టి అణువు జగత్ కారణం అని అంటారు. ఆ పరమాత్మ నుంచి వచ్చింది అనేది మనం, నైయాయిక సాంఖ్యులు పరమాత్మ నుంచి వచ్చింది అని అనరు వాళ్ళు. వాళ్ళకి ప్రకృతి అణువుల నుంచి వచ్చింది ఈ జగత్ అంటుంటారు వాళ్ళు, వాళ్ళ సిద్ధాంతం అది. మనం ఏమంటున్నాం, మొదట పరమాత్మ నుంచి వచ్చిందని మనం చెప్తాం, ఊరికే బోధ చేయడం కోసం అధ్యారోపం అన్నం. కానీ తర్వాత ఆ సృష్టిని మనం నిషేధిస్తున్నాం. చూసారా, ముందు చెప్తాం తర్వాత నిషేధిస్తాం, అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. సృష్టి జరిగింది అని మనమే చెప్తాం, ఉపనిషత్తే చెప్తుంది. ఆకాశం పుట్టింది, జలం పుట్టింది, వాయువు పుట్టింది, అగ్ని పుట్టింది, మనుషులందరూ పుట్టారు అని మనమే చెప్తాం. కానీ తర్వాత ఏం చెప్తాం, నిజంగా పుట్టలేదు, పుట్టినట్లుగా అని ఉపనిషత్తే చెప్తుంది మళ్ళీ. కానీ జనం ఏం చేస్తారంటే పుట్టింది అన్నప్పుడు మాత్రం అటెండ్ అవుతారు, నా జాయతే కించితున్నప్పుడు ఆల్ అవుట్ అన్నాడు, ఎక్కడన్నా బయటకు వెళ్ళిపోతాడు, క్లాసుకి రాడు. అప్పుడు ఏమైంది, అధ్యారోపం మాత్రం తీసుకుంటాడు, అపవాదం మాత్రం వినకుండా వెళ్ళిపోయినాడు. నాకంతా అర్థమైపోయిందన్నాడు. ఏమిటంటే బ్రహ్మ నుంచి అన్నీ పుట్టినాయి అన్నాడు. తర్వాత చెప్పింది వినలేదురా అంటే ఇంకెందుకు వినడం, అంత అయిపోయింది కదా అని. అందుకని పూర్తిగా వినకుండా ఉండేవాళ్ళు ఎక్కువ, పూర్తిగా వినేవాళ్ళు తక్కువ. పూర్తిగా విన్నా కూడా అర్థం కాని వాళ్ళు ఎక్కువ, అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ. అందుకని ధర్మస్య అజాతస్య అజాత అమృత ధర్మ అజాతస్య ధర్మస్య అన్నారు. అజాతస్య అంటే జన్మ లేనటువంటి, పుట్టుక లేనటువంటి జీవరాశుల్ని వాదిన జాతిమిచ్చంతి. ఈ వాదులు ఉన్నారు చూసారా, సాంఖ్య న్యాయ యోగ వైశేషిక, వీళ్ళందరూ కూడా జాతిం ఇచ్చంతి. జాతి అంటే ఏంటి, పుట్టుకని చెప్పడానికి ఇష్టపడతారు వాళ్ళు. నిజంగా పుట్టారు, నిజంగా పుట్టారు అని చెప్పడానికి ఇష్టపడతారు వాళ్ళు. ఇచ్చంతి వాళ్ళ వాదం అది. అందుకని అద్వైతం అందరికీ అర్థం కాదు. అర్థం కాదని చెప్పి ఏం చెప్తారంటే, ద్వైతంలోనే ఉండు, విశిష్టాద్వైతంలోనే ఉండు, హాయిగా ఉంటుంది నీకు, ఇప్పుడు అద్వైతం వద్దులే అని చెప్పి వదిలిపెడతారు. ఎందుకంటే ఇది అర్థం కాదని తెలుసు, కష్టం. జాతి ఇచ్చంతి. ఇప్పుడు గౌడపాదాచార్య వారు అడుగుతున్నారు, కథం ఏ విధంగా ఎట్లా కథం అజాత అమృత ధర్మ. అజాత అంటే జన్మ లేనటువంటి, అజాత అంటే జన్మ లేనటువంటి, అమృత మరణం లేనటువంటి, మరణధర్మం లేనటువంటి, ధర్మ అంటే ఆ సత్యం పరం బ్రహ్మ. ఏదైతే పరమాత్మ నుంచి జీవాత్మను పుట్టారు, జీవాత్మ వేరైపోయినాడు పాపం, అందుకే కష్టపడుతున్నాడు, అందుకే జీవాత్మలు పరమాత్మలో కలిసిపోవాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు చూసారా. ఈ జీవాత్మలో ఉన్నది సత్యం ఆత్మస్వరూపం, పరమాత్మ సత్యం ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపంలో నుంచి నిజంగా ఏది పుట్టలేదు, పుట్టింది అంటే వికారం, వికారం చెందింది అంటేనే కారణం అవుతుంది. కనుక పరమాత్మ జీవాత్ముడిగా అయినాడు అంటే వికారం చెందితేనే కారణం అవుతాడు. ఆయన వికారి కాదు, అవికారి. అవికారి కాబట్టి అకారణం, ఆయన అకారణం కాబట్టి పరమాత్మ నుంచి జీవాత్మలు నిజంగా పుట్టలేదు. అది విషయం. అర్థమైందా? కారణం అన్నామంటే వికారం. ఇప్పుడు ఈ కుండ మట్టిలో నుంచి రావాలి అంటే, మట్టి కారణం అవ్వాలంటే మట్టి వికారం పొందాలి. మట్టి వికారమే కుండ, వికారం చెందకుండా కుండగా కనపడదు. కనుక వికారం చెందితేనే కుండగా కనపడుతుంది అన్నాం. కనుక వికారం లేకపోతే కారణం కాలేదు, కారణం కాలేదు అంటే దాని నుంచి ఎట్లా వస్తాయి అన్ని జీవాత్మలు? కథం అజాత అమృత. ఏదైతే మారుతుందో పుడుతుందో అది మరణిస్తుంది. ఏదైతే మారుతుందో పుడుతుందో దాని నుంచి పుడతాయో అది మరణిస్తుంది. కానీ ఇక్కడ మన యొక్క తత్వం తురియ ఆత్మ దట్ ఈ పరమాత్మ అమృత మరణ ధర్మం లేనివాడు. మర అమృత ధర్మ మర్త్యతాం కథం మర్త్యతాం ఏష్యతి. ఇప్పుడు ఆ అమృతుడైనటువంటి పరమాత్మ గనక జీవాత్మగా మారితే ఇప్పుడు ఈ జీవాత్మలందరూ వీళ్ళకి మరణం ఉందా లేదా? ఇప్పుడు జీవాత్మలు మనుషులందరూ మరణిస్తున్నారా లేదా? ఇప్పుడు పరమాత్ముడు జీవాత్ముడైనాడంటే ఆయన మరణిస్తాడు అన్నట్టు అర్థమైంది. చూసారా, అమృతుడైనటువంటి పరమాత్ముడు పాపం జీవాత్ముడిగా అయిపోయినాడు. ఎందుకంటే ఆయన నుంచే కదా అన్నీ వచ్చినాయి, మరి చెప్తున్నారు కదా అందరూ, ఆయన నుంచే అన్ని మనం చెప్తున్నాం నిజంగా రాలేదు వచ్చినట్లుగా అన్నాం. వాళ్ళే అంటున్నారు నిజంగా పుట్టాం మనం అంటే పరమాత్మ నుంచి పుట్టాం. ఇప్పుడు పరమాత్మే జీవాత్మగా పుడితే జీవులందరూ నశిస్తున్నారు కదా, మర్త్యతాం ఏష్యతి, అప్పుడు ఆ పరమాత్మ కూడా నశిస్తాడు. ఎందుకంటే జీవాత్మలన్నీ నశిస్తాయి కనుక పరమాత్మ నశించిపోతాడు. ఎందుకంటే పరమాత్మ జీవాత్మ కంటే వేరు కాదు కదా, ఆయన నశించిపోతాడు. అంటే పరమాత్మను కూడా మనం నశించేట్లు చేస్తాం. చూసారా, అందుకని పరమాత్మ నుంచి జీవాత్మలు రావడం, ఈ జీవాత్మలు బంధంలో పడిన ఈ మోక్షాన్ని పొందాలి, నేను పరమాత్మలో చేరాలి, పరమాత్మ దగ్గరికి చేరాలి, నేను నాకు ఎట్లాగైనా సరే ఆ పరమాత్మని చేరుకునే మార్గం చెప్పండి అంటుంటాడు. పరమాత్మని చేరుకునే మార్గం ఆయన ఎక్కడున్నాడో చెప్పు చెప్తానన్న, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదండి, మీరే కనుక్కొని నన్ను ఆయన దగ్గరికి చేర్చండి అంటుంటారు. ఈ జన్మ సార్థకం చెయ్యండి, నన్ను ఆయన దగ్గరికి చేర్చండి అంటే శాస్త్రం చెప్తుంది అసలు నువ్వు ఆయన నుంచి వేరుగా ఉంటే కదా నిన్ను చేర్చడానికి, నేను నువ్వు ఆయన నుంచి వేరుగా ఉంటే కదా చేర్చడానికి. అట్లాగంటారా, ఆయన నుంచి వేరుగా లేనా నేను అన్నారు. నువ్వు వేరుగా ఉన్నానని అనుకుంటున్నావు, పరమాత్మ కంటే వేరు అని అనుకుంటున్నావు, నీవు అనుకోవడం నీ భ్రమ. వేరుగా ఉన్నానని అనుకొని ఆ పరమాత్మలో చేరడమే మోక్షం. ఆయనలో నేను చేరాలి, ఒకటి కావాలి, ఆయనలో ఐక్యం కావాలి అన్నారు. నువ్వు విడిగా పోతే కదా ఐక్యం కావడానికి, మరి విడిగా పోతే నాకు ఎందుకండి దిగులు చింత ఇవన్నీ అన్నారు. నీ దిగులు చింత అంతా కూడా నీకు అజ్ఞానం వల్ల వచ్చింది. నేను జీవాత్మని, ఆయన పరమాత్మ, ఆయన ఎక్కడో ఉన్నాడు, పాహిమాం రక్షమాం పాహి పాహిమాం రక్ష రక్షమాం అని చెప్పి ఆయన్ని ఎక్కడో పెట్టేసి నువ్వు ఇక్కడ నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు. శాస్త్రం అంటుంది ఇంతకంటే పిచ్చి పని ఇంకొకటి ఉందా? నువ్వు అసలు పరమాత్మ కంటే వేరు కాదు, నువ్వు వేరు కాలేవు, నువ్వు ఎప్పుడూ ఒక్కటే, ఆ పరమాత్మే స్వరూపమే నువ్వు అని తెలుసుకో, నీ భ్రాంతి పోవాలి అన్నారు. అది విషయం. అందుకని చెప్తున్నారు తర్వాత కారికలో, స్వభావం అనేటువంటిది ఆ పరమాత్మ స్వరూపం అమరణ ధర్మం స్వభావం. అమృతత్వం ఇది స్వభావం పరమాత్మకి. అది మర్త్యత్వం మరణ ధర్మాన్ని పొందడం అనే ప్రశ్న లేదు. పరమాత్మే ఈ జీవాత్ముడు పరమాత్మ నుంచి వేరైనాడు, మరణధర్మం పొందాడు అని చెప్పి అనుకుంటుంటారు, అది తప్పు. పరమాత్మ ఎప్పుడూ అమృత స్వరూపుడే, ఆయనకు మరణధర్మం లేదు. కనుక ఈ జీవాత్మను కూడా పరమాత్మ కంటే వేరు కాదు, మరణధర్మం లేదు అని తెలుసుకోవాలి. మరణం ఎవరికి ఉన్నది? శరీరానికి ఉన్నది, శరీరం నశిస్తుంది. చదువుతాం కారిక, ఏడవ కారిక. నభవత్యమృతం మర్త్యం నమర్త్యమమృతం తథా ప్రకృతేరన్యథా భావః న కథంచిత్ భవిష్యతి. మొదటి లైన్లో మొదటి భాగం చూడండి, అమృతం న మర్త్యం భవతి. అమృతం అంటే మరణధర్మం లేనటువంటిది, అమరణ ధర్మం కలిగినది. ఆ మరణం అంటే ఏమిటి? మరణం లేనటువంటిది. దేవతలను ఏమంటారు? అమరులు అంటారు. అమరులు అంటే ఏంటి? మరణం లేనివారు అమరులు, అందుకని పేరు కూడా పెట్టుకుంటుంటారు అమర్నాథ్. అమర్ అమర్ అంటుంటారు, అర్థం తెలియదు. మర్రు మర్రు అని కూడా పిలుస్తారు. మర్రు మర్రు అంటే చనిపోవడం, ఆ మర్ మరణం లేకపోవడం. అమరణ ధర్మం అంటే మరణం లేకపోవడం. అటువంటి అమృతం అంటే మరణ ధర్మం లేనటువంటిది. మృతం అంటే మరణం, నా మృతం అమృతం, మరణం లేనటువంటి, నాశం లేనటువంటి, వినాశం లేనటువంటి, అటువంటిది దాని స్వభావం. అది ఎప్పుడు నశించదు స్వభావంగానే. ఎప్పుడూ అమరణ ధర్మం కలిగినటువంటి అంటే మరణం లేనటువంటిది మరణాన్ని పొందుతుందా? మర్త్యం న భవతి. ఎందుకు? స్వభావం అనేది ఎప్పుడూ మారదు, దాని యొక్క లక్షణం అది. ఎప్పుడైనా నిప్పు చల్లగా ఉంటుందా? మా ఇంట్లో చల్లగా ఉంటుందండి నిప్పు అన్నారా? ఏయ్, నిప్పు అంటేనే వేడి, దాని స్వభావం అది. చల్లటి నిప్పు అనేది ఎక్కడా లేదు. ఉంటుందా? చల్లగా ఉందంటే అది నిప్పు కాదు అని అర్థం. ఎందుకని? స్వభావం. నిప్పు అనేది ఉష్ణత, ఔష్ణ్యం అనేది దాని స్వభావం. నిప్పు ఎప్పుడు వేడిగా ఉంటుంది? ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. దానికి ఆలోచించాలా ఏమిటి? ఏమో స్వామిని ఏమంటారో చూద్దాం. స్వామిని ఏమనేది ఏమిటి? దేవుడు వచ్చి దిగొచ్చినా సరే, దేవుడు దిగొచ్చి నిప్పు చల్లగా ఉంటుందంటే ఏం చెప్పాలి? ఓహో అట్లాగా అని చెప్పాలి, అంతే. ఆయనకి ఏం సమాధానం చెప్పకూడదు, మనకు తెలుసు అది కాదని. అంతటి నమ్మకం ఉండాలి. అదేవిధంగా స్వభావం అనేది మారదు. అదేవిధంగా అమృతం మర్త్యం న భవతి. మరణధర్మం లేనటువంటి, అమృతమైనటువంటిది ఎప్పుడు? చావు అనేది లేనటువంటిది చావు పొందుతుందా? మరణం అంటే చావు, తెలుగులో అంటాం చావు అంటాం. ఏంటి మరణించడం? మరణం లేనిది మరణాన్ని పొందుతుందా? మరణం లేకుండా ఉండడం అనేది దాని స్వభావం. పరమాత్మ స్వభావం ఏమిటి? అమృతస్వరూపం. అమృతస్వరూపుడైనటువంటి పరమాత్మ మర్త్యాన్ని పొందుతాడా? ఈ జీవులందరూ పుట్టారు మరణిస్తున్నారని అంటారు ఏంటి మరి? పరమాత్మ నుంచి వచ్చాం మనం, పరమాత్మ నుంచి వస్తే ఆయన పరమాత్ముడు అమృతుడా కాదా? ఇప్పుడు మన ఆయన నుంచి వచ్చిన వాడు మనం అమృతమా కాదా? ఇప్పుడు మరణం పొందామంటే ఆయన మరణం పొందినట్టు అవుతుంది. కనుక అమృతోమా అమృతంగమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నారు. ఈ మృత్యు ఉన్నది ఉన్నది అనే భావన నుంచి మమ్మల్ని అమృతత్వం అనే భావన మాలో తీసుకురా అని అర్థం. గమయా గమయ అంటే తీసుకుపోని కాదు అర్థం. ఈ మృత్యు ఉన్నది నాకు నాకు అనే భావన నుంచి నన్ను బయటపడేయి, క్లాస్కి వెళ్ళేటట్టు బుద్ధి పుట్టించు, బాగా చదివేటట్టు బుద్ధి పుట్టించు. కానీ బుద్ధి ఉన్నది స్వామిని, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, నేను బాగానే ఉన్నాను, మా ఇంట్లో ఆవిడకి నొప్పి, ఆవిడకి ప్రాబ్లం లేదు ఆయనకు ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం, ఏదో ఒకటి చెప్పి తురియ ఆత్మని చెప్పకుండా తప్పించుకుంటున్నాం. అది తప్పించుకుంటే ఏమిటన్నాడు? దుఃఖపడతాం, దుఃఖపడతాం. అది విషయం. అమృతం మర్త్యం న భవతి, ఫుల్ స్టాప్. తర్వాత మరణం కలిగినటువంటిది ఎప్పుడూ కూడా అమృతాన్ని పొందలేదు. మరణించేటటువంటి అంటే నాశనం అయ్యేటటువంటి స్వభావం కలిగినది, దాన్ని శాశ్వతంగా ఉంచగలరా చెప్పండి? నశించడం దాని స్వభావం. ఇప్పుడు శరీరమే ఉన్నది, ఏమండి నా శరీరం మాత్రం కాయకల్పం చేసి బ్యూటీ పార్లర్కి పోయి యోగా చేసి దీన్ని కొంచెం శాశ్వతంగా ఉంచుతానండి, ఉంచగలరా? మరణధర్మం కలిగిన దాన్ని మర్త్యం అమృతం న భవతి. తురియ ఆత్మ అమృతం, దానికి మరణం లేదు, అది నా స్వరూపం. దేహం మరణధర్మం కలిగినటువంటిది, ఎందుకని? దాని స్వభావం అది. కానీ మనం ఏం చేస్తున్నాం? దీన్ని శాశ్వతంగా ఉంచడానికి ఎంత కష్టపడుతున్నాం. నువ్వు ఎంత కష్టమన్నా పడు, ఇది మాత్రం నేనుండను నేను ఉండకపోతుంది. ఎందుకు భయపడుతున్నాం దీని యొక్క మరణాన్ని గురించి అంటే అది నేను అనే తాదాత్మ్యాన్ని పొందాం. నేను అని పొందడం వల్ల దీనికి పుట్టినటువంటి కుట్టి కూన ఉంది చూసారా, దాని మీద కూడా మమకారం మనకు. దానికి ఏమన్నా అయితే తట్టుకోలేను, ఏమంటే దీనికి అయితే తట్టుకోలేను. మొదట దీనికి సంబంధించిన వాళ్ళకి ఏదన్నా అయితే తట్టుకోలేను. నువ్వు తట్టుకోనంత మాత్రం అది ఆగుతుందా? అందుకనే దీన్ని దేహ అన్నారు చూసారా, దహన యోగ్య దేహ. బర్నింగ్ వార్డుకి వెళ్ళి చూడండి, ఒళ్ళు కాలిన వాళ్ళు, కాళ్ళు కాలిన వాళ్ళు, చెవులు ముక్కులన్నీ కాలిన వాళ్ళు, వాళ్ళ రూపాలు చూడండి ఎట్లా ఉంటుందో. అటువంటిది ఈ శరీరం వ్యాక్స్లాగా అయిపోతుంది, ఎంతోసేపు పట్టదు. అటువంటి వ్యాక్స్లాగా అయ్యేటటువంటి ఈ క్షుద్రమైన శరీరాన్ని పట్టుకొని మనం ఎంత అభిమానమో, నా గురించి నాకు బాధ లేదు స్వామిని, నా గురించి అసలు నాకు బాధ చక్కగా చెప్తాం అందరికి, వేదాంతమే చెప్తాం. నా గురించి నాకు అసలు ఏం అక్కర్లేదు స్వామిని, నేను అన్నీ వదిలిపెట్టాను, కానీ మా వారి గురించి నాకు బాధ, అదే మా అబ్బాయి గురించి బాధ, మా అమ్మాయి గురించి బాధ, మా మనవడి గురించి బాధ. అంటే ఏమిటి అర్థం? డాష్ డాష్ డాష్. దానికి చెప్పాలే, మర్త్యం అమృతం నభవతి, అమృతం మర్త్యం నభవతి, మర్త్యం అమృతం నభవతి. అంటే పరమాత్మ ఎప్పుడూ అమృతస్వరూపుడు, ఆయనలో వికారం లేదు. ఆయన నశించడం జీవాత్మగా వచ్చి, జీవాత్ముడు నిజంగా పుట్టాడంటే పరమాత్మే నశించిన వాడవుతాడు. కనుక పరమాత్మే జీవాత్ముడిగా కనపడుతున్నాడు. కనుక ఈ జీవాత్ముడికి మరణం ఉందా ఇప్పుడు? లేదు. ఎవరు పుట్టింది? ఎవరు? శరీరం పుట్టింది కాబట్టి నశిస్తుంది. తురి ఆత్మ పుట్టలేదు, పరమాత్మ పుట్టలేదు, కనుక నాశం లేదు. ఇప్పుడు నువ్వెవరు? జీవాత్మ, పరమాత్మ, కనుక నాకు మరణం లేదు. అది విషయం. ఇప్పుడు బయటపడాలంటే ఒక్కటే మార్గం చూసారా, నాకు మరణం లేదు. నాకు నేను అన్నది శరీరం అనుకున్నావా? భ్రాంతి. దానికి మరణం ఉంది, వ్యాధి ఉంది, జరా ఉన్నది. కానీ తురి ఆత్మనైన నేను చైతన్యాన్ని, ఉనికి, ఎరుకని, దీనికి మరణం లేదు అని తెలుసుకోవాలి. అమృత మర్త్యం నభవతి, మర్త్యం అమృత నభవతి. అయితే ఏమిటన్నాడు, ప్రకృతేరన్యథాభావ. ప్రకృతి అంటే ఏమిటి? దాని స్వరూపం, దాని స్వభావం, అది వేరుగా మారటం. అన్యథాభావ అంటే వేరేగా ఉండడం, వేరుగా ఉండడం. ఇప్పుడు ఈ యొక్క పువ్వు ఉంది చూడండి, ఇది దీని వాసన ఉన్నది, దీనికి రేపు గులాబీ పువ్వు వాసన వస్తుందా? ఏమండి సడన్గా మల్లెపువ్వు, జాజి పువ్వు, గులాబీ పువ్వు వాసన వస్తుందని ఎప్పుడన్నా చూసారా? దీనికి గులాబీ పువ్వు వాసన రాజు, దీని వాసన గులాబీ పువ్వుకు పోదు, అవునా? ఏమిటది? అది ప్రకృతి, దాని స్వభావం. ఇనుము ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది. బంగారం ఎట్లా ఉంటుంది? పచ్చగా మెరుస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా కొంచెం బంగారం బంగారం నీ యొక్క ఆ మెరుపుదలంతా నాకు ఇవ్వు, ఆ పచ్చదనం నాకు ఇవ్వు అంటే ఇనుము మెరుస్తుందా? కాకి కూడా ఒకసారి ఆ కోకిల అమ్మని అడిగిందట, నీ గొంతు చాలా బాగుంటుంది, నాకు కాస్త ఇస్తావా అని అడిగిందట. అందుకని కాకులు, కాకి కోకిల దగ్గర తిరుగుతుందట, ఫ్రెండ్ స్నేహం చేస్తే ఏమన్నా గొంతు వస్తుందేమని. నేను అరిచేటప్పుడు కా 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 అంటున్నది, కోకిలలాగా వస్తుందా? కాకి కాకే, కోకిల కోకిలే. ఏమిటంటే కోకిల దాని ప్రకృతి స్వభావం. అది స్వభావం అనేది మారుతుందా? మారదు కదా. అదే అంటున్నారు, ప్రకృతి స్వభావం అనేది అన్యథ అంటే వేరుగా, అన్యథాభావ అంటే వేరే అవడం, వేరుగా మారడం అనేది లేదు. ప్రకృతేరన్యథాభావ న కథంచిత్, ఎప్పటికీ మారదు, ఎప్పటికీ మారదు. మా ఇంట్లో జాజిపువ్వు గులాబీ పువ్వు వాసన వస్తుందండి అని అన్నారు, వస్తుందా? రాదు. ఎప్పుడు కథంచిత్, ఎప్పటికీ ప్రకృతి అంటే దాని యొక్క స్వభావం, దాని స్వరూపం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. పరమాత్మ అమృతస్వరూపుడే, దేహం మృతస్వరూపం, దీనికి మరణం ఉంటుంది, పరమాత్మకి ఎప్పటికీ మరణం లేదు, తురియ ఆత్మకి ఎప్పటికీ మరణం లేదు. ఇప్పుడు నేను తురియ ఆత్మనే శరీరాన్నే, శరీరం అన్నారంటే అది కూడా ఒప్పుకోవాలి. ఏది మరణం కూడా, మరణం కూడా ఉందండి. నాకు ఆనందంగా చెప్తారా, అమ్మో వద్దండి, ముసలితనం, వ్యాధి, మరణం అన్ని దేహానికి, అందుకని నేను కాదు అది. దీనికి లా ఏమిటి తెలుసా, నియమం తెలుసుకోవాలంటే ఒక్కటే కిటుకు, దాన్ని కిటుకు అంటారు తెలుగులో, కిటుకు చెప్తాను. కిటుకు అంటే సీక్రెట్ పాయింట్, నాది నేను కాదు, నాది నాది అన్న అనుకున్నది నీది కాదురా. ఇప్పుడు నాది అన్నాం ఈ శరీరం, అండ్ ఈ పుష్పం అది వాచి నాది, నాది అన్నాం, నాది అన్నది నేను కాదు, జాగ్రత్తగా వినండి, నాది ఈ వాచి నాది, నాది అన్నది నేను కాదు, ఈ శరీరం నాది, ఈ కాలు నాది, ఈ చెయ్యి నాది, ఈ శరీరం మొత్తం నాది. అంటే ఏమిటి, అర్థమైందా? అప్పుడు నువ్వు శరీరానికి కాకుండా వేరే ఎవరో, ఎవరు వాడు, ఆ శరీరాన్ని తెలుసుకునేవాడు చైతన్యం. శరీరాన్ని తెలుసుకునేవాడెవరో వాడు నేనే. శరీరాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు, నేను. అప్పుడు నేనే ఆ ఆత్మ చైతన్యాన్ని, ఇది శరీరం నాది, నాది నేను కాదు, అంటే నాకంటే వేరైనది, ఇది మర్త్యం, నేను అమృతం. ఇప్పుడు మరణం ఎవరికండి ఉండేది, శరీరానికి. ఇప్పుడు మరణ భయం వస్తుందా ఇంకా జన్మలో, భయపడినంత మాత్రాన మరణ ధర్మం కలిగిన శరీరం అమృతంగా ఉంటుందా, ఉండదు. పోతే పో అని చెప్పాలి, పోతే పో, ఎప్పుడు పోతావో నాకేం తెలుసు, పోతే పో, ఎప్పుడు పోతావో చెప్పు పో అని అడుగుతానా, అర్థమైందా? అందుకనే జ్ఞానికి దిగులు చింత ఉండదు, అర్థమైందా? ఆనందంగా ఉంటాడు ఎప్పుడు, ఎందుకంటే ఎప్పుడు ఉంటాడు ఆయన. శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నేను అమృత స్వరూపుణ్ణి, ఈ నేను తెలుసుకునేవాణ్ణి, నేను అమృత స్వరూపుణ్ణి. ఇప్పుడు మన దుఃఖానికి కారణం ఏమిటో తెలిసిందా, అంత మాత్రం చేత ఈ శరీరం నేను కాదు కదా, ఇది నాదే కదా, అందుకని దీనికి స్నానం చేయించకుండా, అన్నం పెట్టకుండా. ఇప్పుడు ఇల్లు నాదండి, ఇల్లు నాది అన్నంత మాత్రం ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలా లేదా, ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలా లేదా? ఇది కూడా ఒక ఇల్లు, శరీరం కూడా ఒక ఇల్లు, దీన్ని ఆరోగ్యంగా ఉంచాలి, స్నానం చేయించాలి, మూడు పూట్ల పెట్టాలి, అన్నీ పెట్టి ఏం చేయాలి, నేను బ్రహ్మాన్ని తెలుసుకునే వరకు బాగా దీన్ని పోషణ చేయాలి. శరీరం మాత్రమే కాదు, మనస్సును కూడా, నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకునే వరకు మనస్సును కూడా శుద్ధంగా ఉంచుకోవాలి, శరీరాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి. అందుకని నేను అమృత, నాకు మరణం లేదు, శరీరం అమృతం కాదు, దీనికి మరణం ఉన్నది, కనుక నేను వేరు, శరీరం వేరు. అర్థమైందా? ఓకే, అది అందుకని ప్రకృతేర్ అన్యథాభావ కథంచిత్ నా భవిష్యత్. శరీరం మరణం లేకుండా ఉండడం ఉండదు కదా, వేరే భావాన్ని పొందుతుందా శరీరం, మరణ ధర్మం కలిగిన శరీరం అమృతాన్ని పొందుతుందా, పొందుతుంది అన్నాము అంటే అగ్ని చల్లబడినట్టే, ఎందుకంటే ప్రకృతి స్వభావం, అగ్ని చల్లబడుతుందా, పడదు, మీ ఇంట్లో పడుతుందా, ఎక్కడా పడదు, అగ్ని చల్లబడదు, శరీరం అమృతం కాలేదు, అర్థమైందా? మరణించకుండా ఉండలేదు, అది మరణించే ధర్మం కలిగిన దాన్ని ఎందుకు నేను భయపడాలి, ఆపాలి, నేను ఆపితే ఆగుతుందా? అందుకని యమధర్మరాజు ఫోటోస్ చూస్తారు, ఎక్కడన్నా చూసారా యమధర్మరాజు ఎప్పుడు చేతులు తాళ్ళు పట్టుకొని ఉంటాడు, చేతులు ఆ తాళ్ళు చేతికి వేసుకొని ఉంటాడు, ఏమిట్రా అంటే అట్లా వేస్తా, ఎవరిని లాగుతున్నాడు ఆయన, శరీరాన్ని, శరీరాన్ని లాగుతున్నాడు. యమధర్మరాజు పేరు చెప్పవాకండి స్వామి, నేను తురియ ఆత్మని, నన్ను నువ్వు తీసుకెళ్ళలేవు, అది మార్కండేయుడు, భక్త మార్కండేయుడు కథ మనకేం తెలుస్తుంది, తెలియజేస్తుంది, నేను పరమాత్మ స్వరూపాన్ని అని చెప్పి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు ఆ మరణ భయం పోయింది మార్కండేయుడికి. నేను ఆత్మస్వరూపాన్ని శివస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు శరీరాన్ని నేను తీసుకెళ్ళినా కూడా తోలును తీసుకుపోయినట్లే కదా యమధర్మరాజు. అది ఆ కథలో మనకు చెప్పేది. అర్థమైందా? ఆత్మ నేను అని తెలుసుకున్న వాటికి మరణ భయం ఉండదు అని చెప్పడానికి మార్కండేయ పురాణం చెప్పారు. అది మర్చిపోయినాం మనం. మార్కండేయుడిలాగా నేను కూడా శాశ్వతంగా, మార్కండేయుడు శాశ్వతంగా లేడు. నాకు మరణం లేదు, నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, ప్రకృతి మరణధర్మం కలిగినటువంటి శరీరం దాని యొక్క స్వభావాన్ని మార్చుకోలేదు, తురియ ఆత్మనైన నా స్వభావం ఏమిటి, అమృత స్వరూపం, నేనెప్పుడు మరణాన్ని పొందను. మరణం పొందేది శరీరం, మరణాన్ని పొందని వాడిని నేను ఆత్మస్వరూపాన్ని. కనుక నేను ఎవరిని ఇప్పుడు, నీకు అది కావాలా ఇది కావాలా నీ ఇష్టం. మరణం పొందేది శరీరం, మరణం లేనటువంటిది ఆత్మస్వరూపం నేను, ఈ శరీరాన్ని తెలుసుకునేవాడిని. నీకు ఈ రెండింటిలో ఏది కావాలి, నేను ఏది అని చెప్పగలుగుతావు. రెండు పక్కన చైర్లు వేస్తాను, అటు ఇటు రెండు రకాల చైర్లు. ఇది శరీరం నేను అనుకున్న వాళ్ళందరూ ఇటు కూర్చోండి, లేదండి నేను తురి ఆత్మనండి ఇక్కడ కూర్చోండి. శరీరం నేను అనుకున్న వాళ్ళందరికీ మరణం ఉన్నది, దానికి ఒప్పుకోవాలి. అది కూడా పర్వాలేదు ఏంటంటే కూర్చోండి. లేదండి నేను తురి ఆత్మనైనప్పుడు ఇటు కూర్చోండి. నెక్స్ట్ క్లాసులో ధైర్యంగా కూర్చోవాలి. ధైర్యంగా అవును, అనుమానం అండి నాకు తురి ఆత్మ, అందుకని మధ్యలో ఉంచుంటే ధైర్యం ఉండాలి. చూడండి దానికి ధైర్యం కావాలి. ప్రకృతి అన్యథాభావ కథంచితన భవిష్యత్తు. అందుకని శరీరం దానికి ఎన్ని చేసినా కూడా అది పోయే సమయానికి పోతుంది, ఎవరు ఆపలేరు. అందుకని దానికి భయపడవలసిన పని లేదు. ఆత్మనైన నాకు మరణం లేదు కనుక నేనెప్పుడూ అమరుణ్ణి. తర్వాత కారిక.
స్వభావేనామృతో యస్య ధర్మో గచ్చతి మర్త్యతాం కృతకేనామృతస్తస్య కథం స్థాస్యతి నిశ్చలః.
స్వభావేన అమృతః, స్వభావంగానే నేను అమృత స్వరూపుణ్ణి. అభ్యుపేత్యవాదం చెప్తున్నారు. ఒకవేళ అభ్యుపేత్యవాదం అంటే ఏంటి, హైపోథెసిస్. ఒకవేళ పరమాత్మ జీవాత్మగా పాపం పుట్టాడు అనుకోండి, పరమాత్మ నుంచి నేను వేరైపోయి జీవాత్మగా పుట్టాను అనుకుందాం కాసేపు. ఇప్పుడు నేనేం చేయాలి, జీవాత్మనైపోయి సంసారంలో పడిపోయినాను కనుక నేను మళ్ళీ పరమాత్మలో చేరాలి. ఏం చేయాలి, ఇప్పుడు నేను తపస్సు చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలి, అన్నీ చేసి 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 కర్మయోగం ఉపాసన అన్నీ చేసి పరమాత్మలోకి మళ్ళీ చేరాలి. ఎందుకంటే ఆయన పరమాత్మ అమృత స్వరూపుడు, నాకేమో మరణధర్మం ఉన్నది, నేను జీవాత్మనైపోయినాను కనుక నేనేం చేయాలి, ఇప్పుడు పరమాత్మని కావాలి మళ్ళీ ప్రయత్నం. పరమాత్మని కావాలంటే ఆషామాషిగా కాలేవు. అందుకని నువ్వేం చేయాలి, కాస్త మంత్రాలు చెప్పాలి, పూజలు చేయాలి, ధ్యానం చేయాలి, మంచి మంచి పనులన్నీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత నిన్నేం చేస్తాడు పరమాత్ముడు, నువ్వు నా దగ్గరికి రా అని తీసుకుపోతాడు. అవునా? ఇప్పుడు మరణాన్ని పొందాను, మర్త్యుణ్ణి అయిపోయినాను, జీవాత్మను అయిపోయినాను, మళ్ళీ అమృతాన్ని పొందాలి. ఒకవేళ అమృత స్వరూపుడైనటువంటి పరమాత్మ నుంచి జీవాత్మ మర్త్యుడిగా వచ్చి మళ్ళీ అమృతుడు కావడానికి ప్రయత్నం చేస్తే మర్త్యుడైన వాడు మళ్ళీ అమృతుడు కావాలి. సరే మళ్ళీ అమృతుడు అయినాడు, మళ్ళీ మర్త్యుడు కాడని నా గ్యారంటీ ఏంటి? మళ్ళీ వస్తావు, మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ జపం తపం, మళ్ళీ అమృతం, మళ్ళీ ఎక్కడికి పోతే అక్కడికి మళ్ళీ తిరుగుతూ ఉంటాడనమాట. అంటే అమృత స్వరూపుడైనటువంటి పరమాత్ముడిలో నుంచి జీవాత్ముడు మరణధర్మం కలిగి పుట్టి మళ్ళీ అమృత స్వరూపాన్ని పుడితే అది శాశ్వతంగా ఉంటుందని ఏంటి గ్యారంటీ చెప్పండి? మళ్ళీ మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ వస్తావు, మళ్ళీ వెళతావు. బొంగరంలాగా తిరుగుతూ ఉంటావు నువ్వు, రాట్నంలాగా. అదే చెప్తున్నారు చూడండి. ధర్మ అంటే పరమాత్మ, స్వభావేన అమృత పరమాత్మ. స్వభావేన అమృత ధర్మ అంటే స్వభావసిద్ధంగా పరమాత్మ అమృతస్వరూపుడు. మర్త్యతాం గచ్చంతి, జీవాత్ముడైనాడు, వేరుపడ్డాడు. ఆ పిల్లవాడి కథ చెప్పానా, అమ్మ ఒళ్ళోనే పడుకొని అమ్మ కంటే వేరేగా ఉన్నానని చెప్పి దిగులు పడ్డాడు. అలాగే ఇప్పుడు ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఈ జీవాత్ముడు, నేను పరమాత్మ నుంచి వేరైపోయినాను, ఆయన అమృతస్వరూపుడు, నేను మరణస్వరూపం ఉంది నాకు, మర్త్యతాం గచ్చతి వచ్చింది ఇప్పుడు. అందుకని నేనేం చేయాలి ఇప్పుడు, సాధన చేయాలి. సాధన చేసి చేసి ఏం చేయాలి, ఆయనలో ఐక్యమైపోవాలి. ఆయనలో ఐక్యం అవ్వాలంటే ఏం చేయాలి, మళ్ళీ అమృతస్వరూపుణ్ణి కావాలి నేను. ఈ మృతస్వరూప నుంచి బయటపడాలి. మర్త్యతాం గచ్చతి పరమాత్మ, మర్త్యతాం గచ్చతి అంటే మరణధర్మాన్ని కలిగిన వాడు అయినాడు. ఎవరు, ఈ జీవాత్మ. తర్వాత ఏం చేస్తాం, యస్య మర్త్యతాం గచ్చతి అంటే మరల సాధనలు చేసి పరమాత్మ అయినాడు. కథం అమృత స్థాస్యతి నిశ్చల, ఒకవేళ అమృతత్వాన్ని పొందినప్పటికీ కూడా ఆ అమృతత్వం శాశ్వతంగా ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నాను నేను. ఒకసారి జీవుడయ్యి మరణధర్మాన్ని పొందితే నేను అమృతుడు అయినా కూడా మళ్ళీ అది ఉంటుందని ఏంటి నాకు గ్యారెంటీ, మళ్ళీ ఉంటుందని ఏంటి గ్యారెంటీ. కథం స్థాస్యతి, ఎలా అది స్థిరంగా ఉంటుంది, నిశ్చల నిశ్చలంగా ఉంటుంది. మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది, పునరపి జనరం పునరపి మరణం, మళ్ళీ తిరిగి వస్తాను. తస్య కృతకేన, ఎందుకంటే నేను ఈ యొక్క పుణ్యకార్యాలు చేసి 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 పరమాత్మలో లీనమైనాను. ఇప్పుడు ఈ పరమాత్మలో లీనం కావడానికి నేనేమేవో చేశాను, అవునా, పుణ్యకార్యాలన్నీ చేసిన తర్వాత వచ్చింది అది. ఈ చేసిన వడల్లా వచ్చింది ఆ పుణ్యం ఉన్న చూసారా, నశిస్తుంది. అది నశించంగానే నువ్వు పరమాత్మలో పోయిన వాడు ఏమవుతావు, మళ్ళీ వెనక్కి వస్తావు. కృతకేన అన్నారు అంటే తపస్సు చేసి ధ్యానం చేసి రకరకాల పుణ్యకర్మలు చేసి నేను పరమాత్మలో ఐక్యమైనాను, ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ వస్తావు. అర్థమైందా? కనుక అట్లా వచ్చేది కాదు ఇది. నువ్వు రాను లేదు, విడిపడను లేదు, నువ్వు ఏ సాధనలు చేయక్కర్లేదు, నువ్వు మళ్ళీ ఆయనలో కలవక్కర్లేదు. ఎందుకంటే వేరైతే కదా కలవాలి, నువ్వు కలిశావంటే మళ్ళీ వేరవుతావు. చూసారా, నేను పరమాత్మలో కలిశాను అంటే ఎందుకు కలిశాను, వేరైనాను కనుక కలిశాను. నేను వేరైనాను కనుక కలిశాను. ఒకవేళ కలిసిన వాడు మళ్ళీ వేరు కాడని ఏమిటి గ్యారంటీ చెప్పండి. పరమాత్మ నుంచి వేరై వచ్చాను, పుణ్యకార్యాలన్నీ చేసి పరమాత్మలో లీనమైనాను. ఆ పరమాత్మలో లీనమైనప్పుడు మళ్ళీ సంయోగం, మళ్ళీ వియోగం, కలయిక వియోగం, కలయిక వియోగం. చూసారా, కృతకేన అంటారు దాన్ని. కనుక పరమాత్మలో లీనం అవ్వడం అనేది ఏదో ఒక పని చేయడం వలనో, ఒక పుణ్యకార్యం చేయడం వలనో జరిగేది కాదు. అసలు నువ్వు పరమాత్మ కంటే దూరంగా ఉన్నాను అనుకోవడమే భ్రాంతి. ఆ తీసేయాలి ఆ నోషన్. పాహిమాం రక్షమాం, ఎక్కడున్నాడు ఆయన? ఆత్మస్వరూపం నువ్వే, కానీ నువ్వేమనుకుంటున్నావు, నేను దాసుణ్ణి, ఆయన స్వామి అని చెప్పి వేరుగా నున్నాను అనుకుంటున్నావు, అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు. వెళ్ళిన తర్వాత నాకు ఏమండి నెక్స్ట్ జన్మలో నేను పొందుతాను, నెక్స్ట్ జన్మ కాదు ఈ జన్మలోనే, నువ్వు జన్మే లేదు నీకు అంటుంటే గురువుగారు చెప్పినా కూడా అవన్నీ కాదు స్వామిని ఏం చెప్తావు అంటే అంత థిక్గా ఉంది మన అజ్ఞానం, డెన్స్ డార్క్నెస్ లాగా ఉన్నది. ఎంత చెప్పినా కూడా క్లాస్ పూర్ణమధ చెప్పడం ఆలస్యం. కృతకేన కథం స్థాస్యతి నిచ్చల, ఒకవేళ నువ్వు ఆ మోక్షాన్ని పొంది పరమాత్మలో లీనమైనా కూడా పొందినటువంటిది పోతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పొందినది పోతుంది, అది శాశ్వతం కాదు. కనుక నేను తురి ఆత్మని ఎప్పుడు శాశ్వతం, నేను జీవాత్మను అవ్వడం లేదు, పరమాత్మలో కలవడము లేదు. అది స్వామిని ఈ జన్మకి ఏమైనా అర్థమవుతుందంటారా అన్నారు. అర్థమవుతుంది. మనం గనక సమయాన్ని ఇచ్చి మనసు పెట్టి వింటే అర్థమవుతుంది, వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అందుకని మన మనస్సుని ఆ యొక్క కుటుంబ వ్యవహారాల మీద తగ్గించాలి మనస్సు. అంతేకాని వాటిట్లో పడి కొట్టుకుంటూ ఉంటుంది, కుడిచి చోట్లో పడ్డా ఎలుకలాగా, కుడిచి పాలల్లో పడిన చెప్పకూడదు, కుడిచి చోట్లో పడి ఎలుకలాగా కొట్టుకుంటూ ఉంటే అహం బ్రహ్మాస్మి ఎక్కడ వస్తుంది? సమయం ఇస్తే కదా శాస్త్రానికి. తర్వాత కారిక
సాంసిద్ధికి స్వాభావికి సహజా అకృతాచయం ప్రకృతి సేతి విజ్ఞేయ స్వభావం న జహాతియాం.
ఉదాహరణకు చెప్తున్నారు అసలు స్వభావం అంటే ఏమిటి, అది ఎలా వదిలిపెట్టదు. అమృత స్వరూపం అనేది మన స్వభావం, మనల్ని వదిలిపెట్టదు. కానీ నాకు మరణం ఉంది మరణం ఉంది అంటున్నావు నువ్వు భ్రమ వల్ల. స్వభావం అంటే ఏమిటి అని కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. నాలుగు ఉదాహరణలు చూస్తాం. మొదటిది యోగ సాంసిద్ధికి అన్నారు. సాంసిద్ధికి ప్రకృతి విజ్ఞేయ, ప్రకృతి స్వభావం అంటే ఏమిటో తెలుసుకో, విజ్ఞేయ నువ్వు తెలుసుకోవలసినది ఏమిటది ప్రకృతి అంటే. సాంసిద్ధికి మొదటిది స్వభావం న జహాతి. స్వభావం అనేటువంటిది ఎప్పుడు మనల్ని వదిలిపెట్టదు, మన స్వభావం వదిలిపెట్టదు. నా స్వభావం ఏమిటి, ఆత్మనైతే నేను, నా స్వభావం అమృత స్వభావం, అది ఎప్పుడూ పోదు, నాకు మరణమే లేదు అసలు. అది ఒకటికి ఎగ్జాంపుల్ ఏంటంటే యోగ అష్టాంగ యోగంలో అష్టసిద్ధులు వస్తాయి, అణిమ గరిమ మహిమ లఘిమ ఇవన్నీ అష్టసిద్ధులు వస్తాయి చూసారా. వాళ్ళు అన్నీ తెలుస్తాయి వాళ్ళకి, వాళ్ళకి ఆ శక్తి వస్తుంది, అది స్వభావం వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ లంకె బిందులు ఉన్నాయో కూడా చెప్పగలరు, ఎక్కడ నీళ్లు పడతాయి, ఎక్కడ ఏమున్నది, ఎక్కడెక్కడ ఎవరేం చేస్తున్నారు అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. వాళ్ళకి ఆ సిద్ధి అనేది వాళ్ళకి స్వభావం. అర్థమైందా? కానీ ఆ సిద్ధి వల్ల జ్ఞానం రాదు. సిద్ధి అనేది ఏం చేస్తుందంటే అవతల ఎక్కడ ఏం జరుగుతున్నది ఏమిటన్నీ తెలుస్తాయి వాళ్ళకి ఆ సిద్ధుల వల్ల. సాంసిద్ధికి అది ఒకటి స్వాభావికి. రెండవ ఉదాహరణ స్వాభావికి అన్నారు. స్వతహాగానే వాటిట్లో ఉండేటటువంటి స్వభావం, నిప్పులో అగ్ని ఉష్ణత స్వభావం స్వాభావికి. నెంబర్ టూ సాంసిద్ధికి అంటే సిద్ధి, సమ్యక్ సిద్ధిని పొందితే ఆ సిద్ధి ఎప్పుడు వాళ్ళతోనే ఉంటుంది. హనుమంతుల వారికి అష్టసిద్ధులు ఉన్నాయి, అవి వచ్చినవి పోతాయా? అష్టసిద్ధులు అట్లాగే ఉంటాయి, అవి పోవు, ఎందుకంటే స్వభావం అది. రెండవ ఉదాహరణ అగ్ని యొక్క ఉష్ణత, దాని స్వభావం, అది పోదు. నీటి యొక్క చల్లదనం, అది పోదు, ఎప్పుడు చల్లగానే ఉంటుంది. నువ్వు స్టవ్ మీద పెడితే వేడిగా ఉంటాయి, అంతేగాని చల్లగానే ఉంటాయి. రెండు. మూడవది సహజ, సహజంగానే పుట్టుకతోనే చేప పిల్ల ఈదుతుంది, సహజం అది. అవునా? పక్షి ఎగురుతుంది, పక్షి ఎగరడం దానికి సహజం. గుడ్లగూబ రాత్రిపూట చూస్తుంది, అది దానికి స్వభావం, అది నువ్వు చూడలేవు, గుడ్లగూబ మాత్రమే చూస్తుంది. అది మారుతుందా పోతుందా? పోదు. పక్షి ఎగరడం స్వభావం, సహజం. చేపపిల్ల ఈదడం సహజం. గుడ్లగూబ రాత్రిపూట చూడటం సహజం. మనిషి మాట్లాడటం సహజం. కనుక సహజ. నాలుగవది అకృత, చెయ్యబడనటువంటిది. కృతం అంటే చెయ్యటం, అకృతం అంటే చెయ్యబడనటువంటిది. ఒక విషయం, ఒక వస్తువుని, ఇప్పుడు పొగ ఉందనుకోండి, పొగ పైకి వెళుతుందా కిందికి వెళుతుందా? మీరేమైనా చేశారా పైకి పోవడానికి? పొగ పైకి పోవడానికి మీరేమైనా చేశారా? పొగ వాసన వస్తుందా? రెండు టాకులన్నీ తగలబెడుతున్నారు, పొగ పైకి వెళ్తుందా కిందికి వస్తుందండి? అడిగారు ఎప్పుడన్నా ఎందుకు పైకి వెళ్తావని? మీరేమైనా చేశారా పైకి వెళ్ళటానికి? అది అకృత అన్నారు. నీళ్లు క్రిందికి వస్తాయా పైకి వెళ్తాయా? మీరు ఎందుకు అడగలేదు నీటిని? ఏం క్రిందికి వస్తావు ఎందుకు పైకి వెళ్ళాలి? మీరేమన్నా చేశారా నీళ్లు క్రిందికి రావడానికి? ఏం చేయక్కర్లేదు, అది అకృత. ఇటువంటివన్నీ కూడా ప్రకృతి అన్నారు వీటిని. వీటిని ఏమంటారు? ప్రకృతి. అందుకనే సాంసిద్ధికి, స్వాభావికి, సహజ, అకృత, నాలుగు రకాలైనటువంటివి. ప్రకృతి సా ఇది విజ్ఞేయ, ఇది ప్రకృతి అంటే దీన్నే స్వభావం. ఇట్లా అన్నీ చూసుకోవాలి మనం. అర్థమైందా? ఈ పుష్పం తెల్లగా ఉందంటే దాని ప్రకృతి, అది దాని ప్రకృతి. అర్థమైందా? అది ప్రకృతి అంటే దాన్ని, ఏదైతే దాని స్వభావాన్ని వదిలిపెట్టకుండా ఉంటుందో అది ప్రకృతి. ఉష్ణం అగ్ని యొక్క ప్రకృతి, బంగారం మెరుపు బంగారం యొక్క ప్రకృతి, ఇనుము నలుపుగా ఉంటుంది దాని ప్రకృతి అది. అర్థమైంది? ప్రకృతి అంటే అది విజ్ఞేయ. స్వభావం న జహాతి, ఆ స్వభావం. పక్షి ఎగరకుండా పోవడం ఉంటుందా? రెక్కలున్నంతసేపు ఎగురుతుంది అది. చేపపిల్ల ఈదకుండా ఉంటుందా? ఏ చేపపిల్ల కాసేపు ఈదవాకే అంటే ఉంటుందా? స్వభావం న జహాతి, అది ఎప్పుడు వదిలిపెట్టదు. స్వభావం ఎప్పుడు ఆ వస్తువు నుంచి వదిలిపెట్టదు. తర్వాత కారిక, జరా మరణ నిర్ముక్త సర్వే ధర్మా స్వభావతః. జరా మరణమిచ్ఛంతః చవంతే తన్మనీషయా. చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం, ఇక్కడ కాణి పెట్టి రూపాయి పెట్టి గట్టిగా ఒత్తుతారు. ఒత్తిన తర్వాత, ఒరే ఇక్కడ రూపాయి పెట్టాను, గట్టిగా ఒత్తిన తర్వాత వాళ్ళందరూ అంటారు, కళ్ళు మూసేస్తారు. వీడికి మూసి మూడు సార్లు కొట్టుకోపు వెనకాల, ఒకటి రెండు మూడు కొట్టుకున్న తర్వాత కింద పడాలి కాణిను, ఇది కింద పడాలి అని చెప్పి పోటీ అన్నమాట. వాళ్ళు ఏం చేశారు, పిల్లలు ఆడుకునేటప్పుడు బాగా గట్టిగా ఒత్తి వీడి కళ్ళు కట్టేశారు. గట్టిగా ఒత్తి చిన్నగా తీసేశాడు ఆ కాయన్ని. తీసేసిన తర్వాత వాళ్ళంతా దూరం నుంచి చూస్తున్నారు, కొట్టుకో మూడు వెనకాల, ఒకటి కింద పట్టలే కాయ, ఆ నాణ్యం కింద పట్టాలే, రెండు కొట్టుకున్నాడు మళ్ళీ కింద పట్టాలే, మూడు వాళ్ళంతా నవ్వుతున్నారు, క్లాప్స్ ఇస్తున్నారు పిల్లలు. ఎందుకు? లేని యొక్క నాణ్యాన్ని, రూపాయిని అది కింద పడాలి కింద పడాలని చెప్పి అనుకుంటున్నాడు వీడు. అది పడుతుందా? ఉంటే కదా పట్టడానికి. అదేవిధంగా మనం, నాకు మరణం ఉంది, ముసలితనం ఉంది ఇట్లా అని చెప్పి దుఃఖపడుతున్నాం మనం. శాస్త్రం అంటుంది, నవ్వుతున్నది, నీకు మరణం లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు, అవన్నీ శరీర ధర్మాలు. చూడండి, జరా మరణం నిర్ముక్తాహ, నిజంగా నువ్వు నిర్ముక్తం, లేనటువంటి వాడివి. ఏమిటది? ముసలితనము లేదు నీకు. జరా అంటే ముసలితనము. జరా మరణం, మరణం అంటే మరణం, మరణము లేదు, నిర్ముక్తాహ. కానీ సర్వే ధర్మాహ స్వభావతః, స్వభావతః మనకు లేవు ఇవన్నీ. స్వభావతః ఈ జీవులందరికీ, ఆత్మస్వరూపులైన జీవులకి మరణం లేదు, ముసలితనం లేదు. కానీ ఏం చేస్తున్నాం మనం? జర మరణం ఇచ్చంతః, నాకు మరణం ఉంది, నాకు ముసలితనం ఉంది, ముసలితనం వస్తే నన్ను ఎవరు చూసుకుంటారు, పిల్లలు చూస్తారో లేదో, ఏమవుతుందో ఏమో, ఇట్లా దిగులు పడుతూ కూర్చున్నాడు. మరణం వస్తుందో ఏమో, ఎప్పుడు వస్తుందో ఏమో, ఐడెంటిటీ కార్డు వేసుకుని తిరుగుతున్నాడు. సెల్ ఫోన్ ఒకటి పెట్టుకొని ఎక్కడ పోతున్నానో ఏమో, పుసుక్కుమని పోతుంది ప్రాణం అని భయపడుతున్నాడు. లేని పామును చూసి పాము పాము అని చెప్పి చెమటలు పడుతున్నది. అదేవిధంగా మరణం లేదు, వ్యాధి లేదు, జ్వరము ముసలితనం లేని వాడిని నేను. కానీ దేనికి బాధపడుతున్నాను నేను ఇప్పుడు? చవంతే. చవంతే ఏమిటంటే పడిపోతున్నాం మనం. పడిపోవడం అంటే ఏమిటి? ఈ మరణ బాధతో, వ్యాధి బాధతో, ముసలితనం బాధతో దిగులు పడుతున్నాం అహోరాత్రులు. లేని వాటిని గురించి దిగులు పడుతున్నాం. అవసరమా? అక్కడ పాము లేదు కానీ నీకు చెమటలు పడుతున్నాయి. పాము లేనప్పుడు నువ్వు ఎందుకు భయపడ్డావు? పాము ఉన్నదనుకొని భయపడుతున్నావు. కాయిన్ లేదు కదా ఇక్కడ, కానీ ఉన్నదనుకొని కొట్టుకుంటున్నావు. జర మరణం వ్యాధి, ఈ మూడు నీకున్నాయా నిజంగా? మరి ఎందుకు దిగులు పడతావు? వాడిని ముసలితనం వస్తే పిల్లలు చూడాలి, చూడటే లేదు వాళ్ళు. మరణం వస్తే మా పిల్లవాడు దగ్గర ఉండాలి, మరణం అనుకుంటున్నాం అంటే శరీర అభిమానం, శరీరానికి ఉన్న మరణం, దానివల్ల భయం. 24 గంటలు మనిషి వ్యాధి జర మరణ దుఃఖాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. నిజంగా అవి లేవు వాడికి, శరీరానికి ఉన్నాయి, దాన్ని నువ్వు మార్చలేవు. చూడండి, చవంతే తన్మనీషయ, ఆ భావనతో తన్మనీషయ అంటే ఈ భ్రమలో పడి మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు అన్నాడు గౌడపాదాచార్య వారు. అడుగుతున్నారు, ఎందుకు నువ్వు అంత కొట్టుకుంటావు, ఇది నువ్వు మార్చలేవు కదా, ఈ ముసలితనాన్ని నువ్వు మార్చలేవు, దీని ప్రకృతి స్వభావం, ప్రకృతి స్వభావాన్ని దాన్ని ఒప్పుకో. నీకు ఆత్మస్వరూపుడైనటువంటి నీకు మరణం లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు, అది ఒప్పుకో. మనం ఏం చేసాం, మిక్స్ చేసాం. శరీరానికి ఉన్న మరణ ధర్మం, వ్యాధి ధర్మం, ముసలితన ధర్మం నాదిగా తీసుకొని నేను అనే దిగులు పడుతున్నావు. కానీ ఇప్పుడు ఏం చేయాలి, నేను తురియ ఆత్మని పరమార్థిక సత్యం, ఇది ఒక కళ లాంటిది శరీరం. దీనికి ఏమున్నాయి, శరీరానికి 3 ఉన్నాయి చెప్పండి, ముసలితనం, జర, వ్యాధి, రోగం, మరణం, మృత్యు. దీన్ని ఆపగలరా? ఆపలేని దానికోసం ఎందుకు దిగులు పడాలి? పోతే పోనివ్వండి, ఎప్పుడు పోతుందో. నీ చేతిలో ఉందా, ఎప్పుడు ఏ వ్యాధి ఎవరికి ఎక్కడొస్తుందో ఎవరికి తెలియదు. లేని దాని గురించి, రాని దాని గురించి ఎందుకు దిగులు పడతావు? పడతాను, ఎందుకంటే భ్రాంతి కనుక, భ్రాంతిలో నుంచి బయటికి రా. ఇక్కడ లేనటువంటి కాయిన్ ఉన్నదనుకున్నావు చూసావా, ఈ జర మరణ అనేటువంటివి కూడా అంతే, లేనటువంటి వాటిని ఉన్నది అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు శరీరం అనుకున్నావు, అందుకని బాధపడుతున్నావు. తురి ఆత్మని స్వరూపాన్ని మర్చిపోయినావు, నువ్వు మర్చిపోయి గురువుగారు గొంతు నొప్పి పుట్టి చెప్పినా కూడా ఏమిలేండి, స్వామినికి ఏమిలేండి చెప్తారు, ఆవిడకైనా బాగానే సన్యాసిని కాబట్టి చెప్తారు. మనకు మాత్రం, నువ్వు గృహస్థుడు అయినా, 10 మంది పిల్లలున్నా, కుటుంబం పెద్దదైనా, ఎంతదైనా, ఎన్ని సమస్యలున్నా నువ్వు తురి ఆత్మవే. నువ్వు తురి ఆత్మ కాకుండా ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే నీ ప్రకృతి ధర్మం అమృత స్వరూపం, నువ్వు శరీరానివి కాదు. ఎవరు చెప్పారు? నేను చెప్తే మీరు వినరు, గౌడపాదాచార్య వారు చెప్పారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.